రోమియులకు 2.
ఇతరులపై తీర్పు చెప్పే నీవు ఏ సాకు చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏ విషయాల్లో నీవు ఇతరులపై తీర్పు చెబుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వాళ్లకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. మిత్రమా, ఏ కారణాల వల్ల నీవు వాళ్లపై తీర్పు చెబుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? లేక నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారు మనసు పొందాలని దేవుడు నీపై దయచూపాడు, ఈ విషయం నీకు తెలియదా? కాని నీది కఠిన హృదయం, అది పశ్చత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకుంటున్నావు. ఆ రోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమవుతుంది. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. కొందరు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. మరికొందరు సత్యాన్ని తృణీకరించి చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటి వాళ్లపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తరువాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు, తరువాత ఇతరులకు కూడా లభిస్తాయి. దేవుడు పక్షపాతం చూపడు. ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసిన వాళ్లపై దేవుడు ధర్మశాస్త్రానుసారం తీర్పు చెబుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రములో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించే వాళ్లను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు. యూదులు కాని వాళ్లకు ధర్మశాస్త్రం లేదు. కాని వాళ్లు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకుంటే వాళ్లకు ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్లు నడుచుకునే పద్ధతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. వాళ్ల ప్రవర్తన, ధర్మశాస్త్ర నియమాలు వాళ్ల హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళంతరాత్మలు కూడా చెబుతున్నాయి. వాళ్లు కొన్నిసార్లు సమర్థించుకుంటూ, మరికొన్నిసార్లు నిందించుకుంటూ తమలో తాము వాదించుకుంటూ ఉంటారు. ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసుక్రీస్తు ద్వారా తీర్పు చెబుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది. నీవు యూదుడువని చెప్పుకుంటావు, ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నావు, దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం శిక్షణ పొందావు, దేవుని ఉద్దేశం తెలుసుకున్నావు, మంచిని గుర్తించగలుగుతున్నావు, అందులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్లకు వెలుగు వంటి వాడవని నీవనుకుంటున్నావు. మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకుంటున్నావు, అజ్ఞానులకు బోధించగలననుకుంటున్నావు. ఇతరులకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా? వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా? ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకునే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా? ఈ విషయంపై
నీ కారణంగా దేవుని పేరు యూదులు కాని వాళ్ల మధ్య దూషింపబడింది
అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే నీ సున్నతికి విలువలేదు. కనుక సున్నతి చేయించుకోని వాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకున్న వాళ్లతో సమానము కదా. యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాతమూలంగా ఉంది, మీరు సున్నతి చేయించుకుంటారు, అయినా మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి అతడు సున్నతి పొందనివాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు. నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదుని వలె బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. అంతరంగములో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు, ఇలాంటి వాణ్ణి దేవుడు మెచ్చుకుంటాడు, మానవులు కాదు.